ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రీ హరిశంకర్ గారి ప్రసంగాన్ని విన్నారు. మనందరికీ లవ్ టు లవ్ కార్యక్రమాన్ని అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. వేదాలలో ఉండే నిగూఢమైన రహస్యాలను సారాన్ని భగవాన్ బాబావారు మనందరికీ ఎంతో సులువైన రీతిలో అర్థమయ్యేలా చెప్పారు. మహారుషులు చెప్పిన ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞానబోధలను మన స్వామి మానవాళిపై అత్యంత దయతో సరళమైన పద్ధతిలో సరళమైన పదాలలో మనకి అందించారు. ఈ బోధలు సూక్తులు ఎంతో మంది హృదయాలను స్పృశించి స్ఫూర్తినందించి వారిలో చక్కని పరివర్తనకు తీసుకుని వచ్చాయి. స్వామి తమ అవతార కాలంలో మార్చి 28, 2011 నుంచి ఏప్రిల్ 24, 2011 ఆసుపత్రిలో గడిపి సర్వ మానవాళికి దివ్య ప్రబోధను అందించారు. ఈ దేహం వచ్చింది అందరినీ ప్రేమించడానికి, అందరినీ సేవించడానికి అని చెప్పకనే చెప్పారు. మరి స్వామి అందించిన ఈ చైతన్యంతో మార్చి 28 నుండి ఏప్రిల్ 27 దాకా సాయి విశ్వ కుటుంబమంతా లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అన్న సాధనలో మునిగి స్వామి సందేశాన్ని తమ జీవితాలలో ఆచరించేందుకు ముందడుగు వేశారు. స్వామి ప్రేమ ఎల్లలూ లేనిది, ఎంతో పవిత్రమైనది, అన్నింటికంటే ముఖ్యం నిస్వార్థమైనది. ఒకరికి ఏదైనా తిరిగి వారి నుండి ఏదీ ఆశించకుండా ఇవ్వాలన్నా, ఎవరినైనా మనం క్షమించాలన్నా దానికి ఎంతో ప్రేమను హృదయంలో పెంపొందించుకోవాలి. సాయినాథుని ఆరాధన మన మనసులో అనునిత్యం జరుగుతూనే ఉండాలంటే మన హృదయాలను ప్రేమతో నింపుకోవాలి. మనం అది స్వామి నుండే నేర్చుకోవాలి. మనం ఈ భూమిపైన మానవ జన్మను ఎత్తినది మన నిత్య సత్యమైన ప్రేమరూపమైన ఆత్మను గుర్తించేందుకు. కాని మనం ఈ ప్రాపంచిక బంధాలలో మనోవైకల్యాలలో పడి ఆ సత్యాన్ని మరచిపోతున్నాం. ఆ ప్రేమ స్వరూపుడు ఎన్నో పాషాణ హృదయాలను, కరడుగట్టిన మనసులను తమ ప్రేమతో కరిగించారు. వారి జీవితాలలో వెలుగును నింపారు. మత్స్యకకు మనకు చూసినట్లయితే కల్పగిరి కథ మనందరం సత్యం శివం సుందరంలో వినే ఉన్నాం. తాను స్వామి ఆజ్ఞ మేరకు జైలుకు వెళ్లి అక్కడ కారాగారంలో ఎంతో మందిని సాయి పథంలోకి తీసుకురావటానికి కారకులయ్యారు. ఆ ఖైదీలు స్వామికి ఉత్తరాలు వ్రాయటం, భజనలు చేయటం, అంతేకాదు స్వామి తిరిగి వారికి జవాబులు వ్రాయటం. ఆహ్, ఈ సకల భువనానికి అధిపతి ఖైదీల గుండెల్లో బందీ అయిపోయారు. అదేవిధంగా కేరళలోని ఫిలిప్ మాథ్యూ ప్రసాద్, కేరళ రాష్ట్రంలో పాల్ఘాటుకు చెందిన వారు, ఎలా దైవభక్తి గల ఒక కుటుంబంలో జన్మించినప్పటికీ యువదశలో వచ్చిన పరిణామాలు అతన్ని భగవద్భక్తికి దూరం చేశాయి. కాని భక్తి బీజాలు ఉన్న హృదయాలను సాగు చేయటానికి మన సాయి భగవానుడు ఎప్పుడూ సర్వసంసిద్ధంగా ఉంటారు. ఒక సేవాదళ యొక్క నిస్వార్థ సేవ, ఎనలేని క్షమాగుణం అతనిలో ఎంతో మార్పును తెచ్చి జైలులోని నక్సలైట్ నుండి స్వామి సాయి సంస్థలలో కార్యకర్తగా రూపాంతరం చెందారంటే అది భగవాన్ బాబావారి అనిర్వచనీయమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. మనం ఒక నాలుగు రోజుల్లో ఆరాధనా మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ప్రశాంతిలయానికి భక్త జనావళి ఒక ప్రవాహంలా వేంచేస్తుంది. ప్రతి మనసులో స్వామి ఆ ప్రేమ బీజాన్ని నాటి హృదయ భూములను సాగు చేస్తున్నారు. ఇంతమందిలో తాను దాగి ఉండి ఆ అనంత తత్వాన్ని మనకి మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు. ఈనాడు మనం మరొక కథ గురించి తెలుసుకుందాం. స్వామి కనుసన్నలో ఒక్కసారి పడితే చాలు, ఆ జీవితం ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళుతుంది. అలాంటి ఒక అదృష్టవంతుని గాథ ఈరోజు విందాం. వరంగల్ జిల్లాలోని యువదశలో తప్పుదారి పట్టి నక్సలిజంలో ప్రవేశించిన దామోదర్ రెడ్డి ఇప్పుడు నక్సలైట్ నుండి సాయి లైట్గా ఎలా పరిణామం చెందారో వారి మాటల్లో విందాం.
సాయిరాం దామోదర్ రెడ్డి గారు,
సాయిరాం సార్,
మీరు అసలు ఈ స్వామి యొక్క ఆవరణలోకి వచ్చే ముందు అసలు ఏం చేసేవారు ఇంతకుముందు? అసలు మీరు ఆ జీవితంలోకి, అలాంటి లైన్లోకి మీరు ఏ రకమైనటువంటి సంఘటనలు, ఏ రకమైనటువంటి వాతావరణం మిమ్మల్ని అలాంటి జీవితంలోకి నెట్టిందో కొంచెం మాకు చెప్తారా?
సరే సార్, నేను చిన్నతనంలో కాస్త అల్లరి పిల్లర్ లాగా ఉండేవాడిని. ఇంట్లో కాస్త చిన్నవాణ్ణి అయినందుకునేమో ఎక్కువ శాతం నన్ను కాస్త పేరెంట్స్ అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చేవారు.
మీదే ఊరు?
మాది వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లాలో పర్కల్ మండల్ వారికూలు గ్రామం అండి. అన్నయ్య టీచర్గా, ఆయన ఆ రోజులలో టీచర్గా ఉండేవాడు. నేను ఇంట్లో చిన్నవాడి, మూడవ వ్యక్తిని. కాస్త చదువు విషయంలో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. దానికి తోడుగా అమ్మ వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ చిన్ననాన్న కొడుకు అత్తడు నక్సలైట్గా ఉండేవాడండి ఆ రోజులలో. ఇంకో విషయానికి వచ్చేసి అమ్మ వాళ్ళ ఆడబిడ్డ కొడుకు కూడా నక్సల్స్కు నియరెస్ట్గా ఉండేవాడండి. వారిని దృష్టిలో పెట్టుకుని నన్ను, ఊకే ఇంట్లో నువ్వు చెడు చెడు తిరుగులు తిరుగుతున్నావు, నువ్వు వాళ్ళగా అయితేవేమో అని ఇంట్లో ఊకే నన్ను ఈ విషయాలతోనే అనేవారు. అయితే నేను అమ్మవారింటి పోయినప్పుడు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ఇంట్రెస్ట్ చూపించేవాడిని. నేను అక్కడికి పోయినప్పుడు వాళ్ళను, ఏంది వీళ్ళ గురించి ఏంటి అని వాళ్ళను ఆరాధీసేది. వాళ్ళ విషయానికి వచ్చేసి వాళ్ళు యాక్టివిటీస్, వాళ్ళు సమాజంలో జరుగుతున్న అన్యాయానికి, ఉన్న భూస్వాముల వ్యవస్థ గురించి సాయంకాలం అయితేనేమి వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. నేను చిన్నపిల్లని కాబట్టి కాస్త నన్ను వాళ్ళు పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చూస్తూ చూస్తూ అవి ఆ విషయాల గురించి ఇంట్రెస్ట్ గా చూపించేవాడిని.
వాళ్ళు అస్తమానం అదే విషయాల మీద మిమ్మల్ని ఎత్తిపొడిచేవారా?
ఇంట్లో కాస్త చదువు విషయంలో తక్కువ, నేను కాస్త ఎక్కువ చదువుకు ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఏదైతే అంటారో దాన్ని భిన్నంగా ఉండేవాడిని. చదువుకో అనకుండా నువ్వు పలానా వ్యక్తుల లాగా తిరుగుతున్నావు అని వాళ్ళను చూపిస్తూ నన్ను కాస్త అట్లా ఆ మోడలింగ్ వాళ్ళనిలాగా చెప్పేవాళ్ళు. అసలు వాళ్ళలో అసలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని దానిది ఇంట్రెస్ట్ చూపించేవాడిని తప్ప ఈ చదువు విషయంలో ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు.
అయితే ఈ తీవ్రవాదం వైపు ఆసక్తి ఏ విధంగా మీరు చూపించారు? మళ్ళీ ఆ జీవితం నుంచి మీరు ఏ విధంగా మీరు బయటపడి ఈ స్వామి యొక్క దివ్య ఆవరణలోకి మీరు రావడం జరిగింది కొంచెం చెప్తారా?
తీవ్రవాదం వైపు అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుండి అయితేనేమి, తెలిసిన ఫ్రెండ్స్ అయితేనేమి దానికి ఆసక్తిగా ఉండేవారు. వారి ప్రభావంతో కాస్త నేను కూడా అటు మొగ్గు చూపేవాడిని. ఆ దశలో అంటే ఆ వయసు అలాంటిదండి, అది ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ కాబట్టి ఊరు చెప్తే వినే ఆలోచనలు ఉండవు, తనంతటా తాను ఆలోచన శక్తి అప్పుడే ఉద్భవిస్తుంది కాబట్టి కాస్త మొగ్గు అటు ఎక్కువ, కాస్త తిరగడానికి, కాస్త కొత్త అలవాట్లు, కొత్త వారిని కలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళం అండి ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో. మళ్ళీ కొద్ది రోజులు ఆ సమయం అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అంటే జస్ట్ ఒక 4-5 సంవత్సరాలు వాటికి ఆ అనుబంధ సంస్థలకు పనిచేస్తూ తర్వాత ఆ కార్యక్రమాలు విలేజ్ వారు చేస్తున్న అప్పుడు ఆ రోజులలో చేస్తున్న ఒక 2-3 సంవత్సరాలు కరువు కాటకాలు సంభవించి విలేజ్లలో అన్నానికి అల్లాడిపోతున్న పేద ప్రజానికి వారు అన్నానికి రైస్ అయితేనేమి, కాస పేదవారికి కావలసిన పనిముట్లు అయితేనేమి సహకరించేవారండి. దానికి నేను వారికి ఉపయోగపడుతూ ఉండేవాడిని. కొద్ది రోజుల తర్వాత పరకల మండలంలో రాయేశ్వరరావు గారు, కాస్త ఇంకా సమితి పెద్దలు వారికి పరిచయం అయితే నేను ఆ విషయాలు కాకుండా ఇటు సత్యసాయి ఆర్గనైజేషన్లో కూడా అంతకన్నా భిన్నంగా మీరు చేయవచ్చు అని కాస్త నన్ను ఈ స్వామి వైపుకు మళ్లించడం జరిగింది. అది 2000 సంవత్సరాలు కావచ్చు, నాకు 2000 అదే సంవత్సరం అయితే ఏమి పుట్టవర్తికి తీసుకురావడం జరిగింది రైషో గారి ఆ దినంలో. ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందిగా నేను వచ్చాను, అసలు రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ కాషాయ వస్త్రాలు ధరించిన వారు ఎవరైనా గాని వారి సొంత లాభాల కోసమే ఉపయోగించుకుంటారు తప్ప పేదవారికి వీరు ఎక్కడ సహాయాలు చేసినది లేదు. నాకు ఇంతకుముందు ఉన్న చాలా తక్కువ ఆలోచనలు ఏటైతే మొగ్గు చూపానో వాటి మీదనే ఇంట్రెస్ట్ ఉండేది తప్ప ఇటు రావడానికి ఇంట్రెస్ట్ గా ఉండేవాడిని కాదు. వీళ్ళు అంటే రాయేశ్వరరావు గారు వారు 10-15 సంవత్సరాల నుండి స్వామి ఫుల్ ఉన్నారు కాబట్టి మంచి వారికి తెలిసిన విషయాలు కాస్త నన్ను 2000 సంవత్సరంలో ఇక్కడ తీసుకురావడం జరిగింది.
సో మొట్టమొదటిసారిగా మీరు స్వామిని ఏ విధంగా చూడడం జరిగింది, ఆ మొదటి దర్శనంలో మీ అనుభూతి ఏంటో కొంచెం చెప్తారా?
ప్రశాంతి నిలయం ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందిగానే వచ్చాను, ఎందుకంటే అందరూ తెల్ల డ్రెస్సులు వేసుకుని ఎవరిని చూసినా ఒకేలాగా ఉండడం, నేనైతే కలర్ఫుల్ గా డ్రెస్సులు వేసుకుని నేను ఒకనే ఒక ఎబ్జెక్ట్ గా అంటే చూస్తే నాకు నేనే అసలు ఏంటి వీళ్ళలో నేనే ఒక ఏదోలాగా ఉండేవాడిని. గణేష్ గేట్ నుండి లోపలికి రావడంతో నాలో ఒక రకమైన ఆనందాన్ని, అంతకుముందు అయితే కురోదంతో వాటితోనే ఉండేవాడిని కదా, ఈ ప్రశాంత నిలయానికి రావడంతో కాస్త ఒక రకమైన ఆనందం కలిగిందండి. మరునాడు ఉదయం 4 గంటలకు వారు నన్ను ప్రశాంతి నిలయంలో కూర్చోబెట్టారు. కూర్చున్నబట్టి స్వామి వచ్చే సమయానికి కూర్చోమని అందరూ లైన్లో నిలబడితే స్వామి 6:30 ప్రాంతాన 7 గంటలకు వచ్చే సమయానికి తన దివ్యజ్యోతిని చూడగానే మనసు ఒక రకంగా ఆనందంతో కుంగిపోయేవాడిని. నేను ఏంది ఎట్లా ఉన్నవాడిని, ఇక్కడ ఏంటి ఇంత, వీళ్ళు తెల్ల డ్రెస్సులతోనే ఉంటే నేను ఒక నల్ల డ్రెస్సులు గీతల షర్ట్స్ అట్లా ఉండేవాడిని కదా, నాకు నేనే కాస్త బాగలేనేమో అనుకునేవాడిని.
ఇబ్బంది పడ్డారు?
ఇబ్బంది పడ్డానండి. మళ్ళీ మధ్యాహ్నం కల్లా వాళ్ళు నా చేత ఒక లెటర్ రాసుకోమని చెప్పారండి. స్వామికి ఇవ్వడానికి మీరైతే ఒక లెటర్ ఇచ్చుకోండి, మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే బాగుంటుందని తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో సైడ్ డివోటీస్ వీళ్ళంతా ఒత్తిడి చేయడం జరిగింది. ఇక్కడ ఈ లెటర్లు ఇవి తీసుకుని మనం డైరెక్ట్ ఏదైనా కలెక్టరేట్ కు పోతేనే పనులు కావట్లేదు, ఇక్కడ లెటర్లు ఇస్తే మన దగ్గర పనులు జరుగుతాయా ఏంటి అండ్ ఎవర్ అని నాలో అనుకున్నాను. వాళ్ళ ఒత్తిడి వల్ల మాకు ఒక సిస్టర్ ఉందండి, వారు చాలా బీద కుటుంబంలో వండుకుంటూ ఉండేవారండి. వారికి ఒక అబ్బాయి ఉన్నారండి, అతని పేరు భరద్వాజ్. తను మామూలుగా చదువుతూ ఉండేవాడు. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ చాలా అందంగా తెల్ల డ్రెస్ తో ఉంటే నాలో కూడా కోరికలు కొన్ని కలిగినాయండి. స్వామికి లెటర్ పెట్టానండి. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఇతనికి ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటే చూద్దాము అని ఒకటి మనసులో అనుకుని స్వామికి లెటర్ రాశానండి. అదే సమయంలో కొంతమంది జిల్లా నాయకులను అంటే పెద్ద పెద్ద అంటే సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఉండవాలని స్వామి లోపలికి పిలిపించుకుని ఏదో అక్కడ నాకు తెలియదేమో వారితో సంభాషించాడండి. ఆ మధ్యాహ్నం సమయానికల్లా సంభాషించిన తర్వాత స్వామి అంటే అప్పటి వరకు నా మనసులో ఉన్న కొన్ని విషయాలు స్వామి నేనే ఇంతకుముందు ఏ స్థాయిలో ఉన్నానో స్వామి ఆ విషయాలు కొన్ని చెప్పడం జరిగిందండి. వీరు పోయిన వారు స్వామి దగ్గరికి పోయి, స్వామి మా ప్రాంతంలో నక్సలైట్లను వీరితోని చాలా ఇబ్బందికరంగా ఉంది అని స్వామిని వీరు ప్రార్థించారట. దానికి స్వామి బదులిచ్చారు ఏమిటంటే, ఈ రోజు ఉన్న నక్సలైట్సే రేపు సాయిలైట్స్ గా మారుతున్నారు అని స్వామి చెప్పడం జరిగిందండి. అదేదో నాకు ఒక రకమైన ఆనందము మరొక రకమైన బాధగా ఉన్నదండి. ఏంటండి అంతా ఉన్న ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడికి స్వామి మార్గంలో మారుతారా చూద్దాంలే అనుకున్నానండి. దాంతోపాటు స్వామి మధ్యాహ్నం కల్లా వచ్చేసి నేను లెటర్ ఇస్తే స్వామి తీసుకోలేదు, వెయిట్ వెయిట్ కింద మీద చూస్తూ చేతి ఇట్లా ఊపుకుంటూ కాస్త వార్నింగ్ టైపు మళ్లీ స్వామి పోయాడండి. మళ్ళీ సాయంకాలం దర్శనంలో కూర్చున్నానండి. అప్పటికి నాకు ఫోర్త్ లైన్ ఏమో వచ్చిందండి. చాలా దూరం స్వామికి నాకు చాలా దూరం అంటే స్వామికి అంటే నలుగురు వెనుక కూర్చోనంటే అందనంత దూరంలో కూర్చున్నానండి. స్వామి మళ్లీ రావడము, స్వామి నా వైపు చూడడము, నేనేదైతే మార్నింగ్ రాసుకున్న లెటర్ను స్వామి కళ్ళతోని సైగతోని లెటరు నువ్వు ఇవ్వు అనే దృష్టితో చూశాడండి. నా ఈ ఆనందానికి అద్దులవండి. స్వామి ఎప్పుడైతే అట్లా చూశాడేమో మొత్తం బాడీలో ఒక రకమైన షేక్ వచ్చేసి మొత్తం కూల్ అయిపోయానండి. శరీరం అంతా మొత్తం 104 జ్వరం అయితే ఎట్లా ఉంటే ప్రవహిస్తుందో అంత బాడీ ఒక ఏసీ గదిలో పెట్టినట్టు నా బాడీ అంతా అట్లా అయిపోయింది. అంతకుముందు క్రోధంతో అందరిని ఒక రకంగా చూసేవాడిని, స్వామిని చూసిన స్పర్శతోని లెటర్ ద్వారా కంప్లీట్ నాలో ఒక రకమైన ఆనందము మార్పు అదే రోజు నుండి వచ్చిందండి.
అంటే మీ గురించి మీరు ఏమీ రాసుకోలేదన్నమాట?
అది రాసి స్వామికి ఉదయాన స్వామికి లెటర్ ఇవ్వడానికి నేను ఎంత ప్రయత్నించినా గాని స్వామి తీసుకోలేదండి. స్వామి చూస్తూ వెయిట్ వెయిట్ అన్నట్టుగా అట్లా కండ్లతోని ఇంత ముందు ఉండి ఎంత నేను ప్రాధాయపడి తీసుకోమన్నా గాని తీసుకోలేదండి. సర్లే అనుకుని అది మళ్లీ జేబులో పెట్టుకున్నానండి. మధ్యాహ్నం కల్లా నాతో వచ్చిన సాయి భక్తులందరూ కలిసి ఒకసారి చరిసేసుకో, నీతో మీ ఎప్పటికీ అమ్మ కొన్ని విషయాలు నీ గురించి అంటూ చెప్పేది కదా, నీ పెళ్లి విషయం అయితేనేమి నీ సొంతం గురించి కూడా రాసుకోవాలి, నీ తాలూకు రాసుకుంటే స్వామి తీసుకుంటాడేమో అని సాయి భక్తులందరూ నన్ను మధ్యాహ్న సమయంలో అనడం జరిగిందండి. అప్పుడు అనిపించిందేమో చిన్ననాటి నుండి ఇతరుల గురించి కష్టపడ్డానే తప్ప నా సొంతానికంటూ నేను ఏది చేసుకోలేదండి. సర్లే ఒకసారి నా గురించి కూడా అమ్మ ఎప్పటికీ పెళ్లి విషయం ఓకే, అప్పటికి అందరూ పెళ్లికి చేసుకో అని ఒత్తిడి జరుగుతుండేదండి. పెళ్లి ఎందుకంటే అటు ఎటు నేను సెటిల్ కాలే కాబట్టి తిరుగుతున్న వేస్ట్ సర్కిల్లో తిరుగుతున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ లేకుంటే ఉండేదండి. సరే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒకసారి స్వామికి కూడా నా సొంత విషయాన్ని రాశానండి. స్వామి అమ్మ పదే పదే ప్రతిసారి రాత్రి అన్నం పెట్టిన సమయంలో పెళ్లి విషయం ఊకే గుర్తు చేస్తూ ఉండేదండి. ఆ విషయాన్ని ఆ రోజు మధ్యాహ్నం అదే లెటర్ కింద అండర్లైన్ నోట్ లాగా పెట్టేసి స్వామికి లెటర్ రాశానండి. స్వామి ఇంట్లో అమ్మ ఇట్లా ప్రతిరోజు పెళ్లి చేసుకుని ఇబ్బంది పెడుతుందండి. మరి నేను పెళ్లి చేసుకో అంటే నేను ఈ లెటర్ను మీరు కనుక తీసుకుంటే పెళ్లి చేసుకుంటాను అనే ఉద్దేశంతోనే లెటర్లో రాయడం జరిగిందండి.
మీరు మీ అమ్మగారి గురించి ఇంత చెప్తున్నారు, మరికొన్ని విషయాలు. స్వామి ఇప్పుడు అంటూ ఉంటారు కదా, తల్లిని మించిన దైవం లేదని. ఏ విధంగా మీ లైఫ్లో మీ అమ్మగారు ఒక ముఖ్యమైన పాత్ర వహించారో చెప్తారా?
నేను 1996-97 సంవత్సరం కావచ్చండి. ఆ సంవత్సరంలో బయట తిరుగుతూ వేస్ట్ తిరుగులు తిరుగుతూ ఉండేవాడిని. అప్పటికి 3 రోజులు అవుతుందండి. అమ్మ ఇంటి దగ్గరనే, అంటే అమ్మ అప్పటికి షిరిడి సాయి భక్తురాలండి. 3 రోజుల నుండి నేను రాకపోయే వరకు అమ్మ అన్నం తింటూ స్వామి ఫోటో దగ్గర తల ఆనబెట్టుకుని ఏడ్చి కూర్చుండేదట.
అంటే షిరిడి బాబా ఫోటో
దగ్గర తల ఆనబెట్టుకుని కూర్చుండి ఏడ్చి ఉండేదంట. నేను 4th అంటే 4వ రోజు రాత్రి 11:30 అవుతుందేమో ఆ సమయానికి ఇంటికి చేరుకున్నాను. జస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అరకిలోమీటర్ దూరంలో బస్టాండ్ ఉంటుందండి మా ఇంటికి. అటు దిగి వస్తున్న సమయానికి అమ్మ ఒకసారి 12:30 లేచి ఉలిక్కిపడి ఆ ఫోటో దగ్గర కూర్చుంది. అంటే అమ్మతోడుగా అమ్మమ్మ ఉండేదండి. అమ్మమ్మను లేపేసి, అమ్మ వాడు దామోదరు వస్తున్నాడే తలుపు తీయండి అని బిగ్గరగా అమ్మ ఏడుస్తూ తలుపు తీసిందండి. అదే సమయానికి నేను ఇంట్లోకి రావడం జరిగిందండి.
సో ఆ విధంగా స్వామి తనకి ఆ అనుభవం కలిగించారనమాట. అప్పటి నుంచే స్వామి మిమ్మల్ని మీ అమ్మగారు కోరికకి అనుగుణంగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం అప్పటి నుంచే మొదలు పెట్టారనమాట స్వామి.
అవునండి, అంతకుముందు నుండే నేను ఇతరులకు ఏ సేవ చేస్తున్నానేమో చెడుగా చేసినా గాని వారికి మంచిగా ఉండేదండి. నేను చేస్తున్న చెడు అలవాట్లనే తినేమి వారికి అనుగుణంగా చేస్తూ ఉండేవాడిని. ఎవరికి కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణంలో ఉంటే వాటిని తప్పిస్తూ ఉండేవాడినని.
సుగతికి సంకేతమై జగతికి సందేశమై సుగతికి సంకేతమై సమతా మమతా నవతలా సమతా మమతా నవతలా త్రివేణి సంగమమై ఉప్పొంగుచు రోగాతిని తీర్చుచు దాహాతిని బాపుచు విద్యార్థిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు
రోగాటిని తీర్చుచు, దాహాటిని వాపుచు, విద్యాటిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు. కులమత భేదాలకు మానవతను పండించగల, కులమత భేదాలకు మానవతను పండించగల,
అదే సంవత్సరం అయితేనేమో ఒకసారి నేను మాకు దగ్గర మిత్రుడు వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ లో ఫార్మసీ సిటీ కోసం అక్కడకి వాళ్ళ వెహికల్ ఇచ్చి పంపించారండి నాకు.
ఏ సంవత్సరం అది?
అది 2004 కావచ్చు అండి, కరెక్ట్ 2004లో అండి. నేను హైదరాబాద్కు వారి అబ్బాయి నలుగురు ఫ్రెండ్స్ తోని హైదరాబాద్కు ఆ పిల్లుడిని, చిన్నపిల్లవాళ్ళ అబ్బాయి పేరు సాయి ప్రీతం అయితే ఉందండి, అతన్ని తీసుకుని నేను హైదరాబాద్ పోతున్నామండి మార్నింగ్ ఉదయాన్నే. పోతూ ఇంటి దగ్గర నాకు కాస్త ఫ్రెండ్కు కొంత అమౌంట్ ఇవ్వడం కోసం రిటర్న్ మళ్లీ అయ్యామండి హన్మకొండ నుండి పరకలకు వచ్చే దారిలో. రిటర్న్ వస్తుంటే మేబీ దాదాపు 90-80 స్పీడ్లో పిల్లోడు కారు నడుపుతున్నాడండి, పుణ్యమని వాళ్ళ అబ్బాయి అండి, ఆయన నడుపుతున్నాడు. నేను ముందు సీట్లో కూర్చున్నానండి. జస్ట్ మా ముందు ఒక ఆటో ఆల్రెడీ వ్యవసాయ ఏరియా కాబట్టి అదంతా 4.5 ప్రాంతాన పత్తి పత్తాలు వేసుకుని మా మేము నడుపుతున్న మారుతి వ్యాన్ ఢీ కొట్టి వెళ్లిపోయేదండి. ఆ స్పీడ్లో రోడ్డు కిందికి దిగేసి మాకు రోడ్డుపైకి ఎక్కడానికి విధి లేకుండా ఉందండి. ఒక 4 లాంగ్ దూరం అట్లే కిందికి చూస్తే కెనాలి ఉందండి. 100 మీటర్ల దూరాన చూస్తున్నాను పెద్ద చెట్టు, ఇద్దరు పట్టుకుంటే ఆమరణంత చెట్టు ఒకటి అవుపడుతుందండి. కంప్లీట్ ఇక మేము పోయి దానికి తాకిందంటే కంప్లీట్ మా కారు ఏదైతే దాని పేసింగ్ ఏదైతే ఉందో ఆ చెట్టుకు సరిపోయేంత వరకు ఉందండి. జస్ట్ నియర్ దగ్గరికి పోడుతూనే బిగ్గరగా సాయిరాం 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 అని కేకలు పెట్టానటండి నేను. అది నాకు తెలియకుండానే నేను కేకలు పెట్టానండి. అది ఇమ్మీడియట్లీ ఒక చిన్నపిల్లోడు ఎట్లయితే అడ్డం పడిపోతుండే పెద్దవాళ్ళు ఏలాగా ఆపుతారో అట్లా బ్రేకులు మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిపోయి బండి మూడు బొల్తలుగా పడేసి కింద కెనల్లో పడ్డదండి. మేము ఆ సమయంలో అందరం అది వ్యాన్ బొల్త పడ్డ సమయాన్ని 10 నిమిషాలు తేరుకోలేదండి. ఆ తేరుకొని బయటికి అందరినీ లాగి పైకి వచ్చిన తర్వాత వెనక కూర్చున్న 4 పిల్లలైతేనేమి, ఆ ముందు తోలుతున్న ఆ పుణ్యం అయితేనేమి పైకి వచ్చిన తర్వాత, అన్నా నువ్వు కాపాడేవన్నా, అసలు ఏంటన్నా ఇది జరగడానికి నువ్వు పిలిచిన కేకలేనేమో, కేకలు కేకలు నువ్వు సాయిరాం సాయిరాం అని 3 సార్లు గట్టిగా అరుపులు వినిపించినాయన్నా, వచ్చి ఆపడమే జరిగిందన్నా అని నా రెక్కలు పట్టుకుని అంటుంటే, నేను అన్నట్టుగా నాకైతే ఏమి అనిపించింది లేదండి, వారు మాత్రం నా చేతులు పట్టుకుని అందరం బిగ్గర ఏడవడం జరిగిందండి.
అయితే మీరు ఆ సమయానికి లోపల నుంచి మీ హృదయం నుంచి ఆ సాయిరాం అనే పదం అలా వచ్చేసింది అనమాట.
అంతేనండి, లాస్ట్ సమయం చనిపోతున్నాం, ఇక చనిపోతున్నాము అనే దృష్టి ఎంత తప్ప వేరే లేదండి మార్గము. కన్నారా చూస్తున్నాను అది, ఇంకో 2 సెకండ్లు ఆల్రెడీ దానికి తాకుతాం అంతే. ఆ తాకే సమయానికి లాస్ట్ ఒకసారి బిగ్గరగా అరిచానటండి, నాకు మాత్రం అరిచినట్టుగా తెలియదండి, సాయిరాం సాయిరాం అని 3 సార్లు కేకలేసానటండి గట్టిగా. ఆ అరుపులేమో వాళ్ళ చెవులలో వినబడుతూ వాళ్ళు కంప్లీట్ అలా తిరుగుతూ నా అరుపులను వింటూ ఉన్నారటండి.
మరి ఇందాక స్వామికి మీరు అందించిన మొదటి లేఖ, దాంట్లో మీరు స్వామికి ఒక సవాల్ చేశారు, ఇట్లాగ మా అక్క కొడుక్కి ఇంజనీరింగ్ సీట్ వస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతాను అని. స్వామి ఎప్పుడు అంటుంటారు, నన్ను టెస్ట్ చేసి అప్పుడు మీరు రుజువు చేసుకోండి నేను భగవంతుడినో కాదు అని స్వామి తరచూ అంటుంటారు. మామూలుగా గుడ్డిగా నమ్మేయడమే కాదు అని చాలా మందికి చెప్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు మీకు జరిగిన అనుభవం ఏంటి?
అది చెప్పడమే కాదండి, ప్రస్తుతం అనుభవిస్తున్నామండి మేము. అతను మామూలు స్టూడెంట్ అండి, ఆ స్టూడెంట్ కి ఇంజనీరింగ్ రాదు అనే ఉద్దేశం నాకు బాగా తెలుసండి, ఎందుకంటే మిడిల్ స్టూడెంటే కదా. స్వామికి రాసి చూద్దామని నేను లెటర్ పెట్టానండి, అది నిజమండి. 786 ర్యాంకు రావడం అంటే అది మామూలు విషయం కాదండి. 1000 ర్యాంకు రావడం ఏంటి, అందులో ఈ అనంతపురం డిస్టిక్ లో జేఎన్టీలో ఈసీ చేశాడండి. అది ప్రెసిడెంట్ చేస్తూ ఆయన అమెరికా పోయాడు, ప్రెసిడెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నాడండి.
అక్కగారి అబ్బాయికి స్వామి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చారు, మరి మీ అమ్మగారి కోరిక ప్రకారం మీ పెళ్లి విషయం ఏం చేశారు స్వామి?
స్వామి నేను రాసిన ఉత్తరానికి భరద్వాజకు, నరహరి భరద్వాజకు ఇంజనీరింగ్ సీట్ గురించే రాశాను తప్ప నా గురించి నేను రాసుకోలేదండి. ఉదయాన్ కల్లా స్వామి లెటర్ తీసుకోలే, వెయిట్ వెయిట్ అని పోయాడు కదా. మధ్యాహ్నం కల్లా నా సొంత విషయాలు కొన్ని రాసుకున్నానండి. అయితే అమ్మ తరచుగా పెళ్లి విషయం ఊకే అంటుండేదండి, దానికి నేను స్వామి లెటరు తీసుకో మీరు గనక తీసుకుంటే నేను అమ్మ చెప్పిన విధంగా పెళ్లి చేసుకుంటాను, లేకుంటే పెళ్లి చేసుకోను అనే విషయాన్ని స్వామికి ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టేసి అందులో నా దృష్టి కూడా పెళ్లి చేసుకోవద్దని ఉండేదండి. యాక్చువల్ గా చేసుకోను ఈ ఎప్పుడైతే ఎట్లాగూ ఇంత ఈ 10,000 ఇక్కడ చూస్తే ఈ జనంలో 4 లీటర్ తీసుకోవడం ఏంటి, మరి సర్లే చూద్దాంలే అనే ఉద్దేశంతోనే అమ్మ కూడా కొన్ని విషయాలు తరచుగా అంటుండేది కదా పెళ్లి విషయం. మధ్యాహ్నం కల్లా ఒకసారి చరిచూసుకున్నానండి, ఉదయం ఈ లెటర్లో ఏం రాశాను, నా గురించి ఏమన్నా రాసుకున్నానా రాసుకోలేదా అని చరిచూసే వరకు ఎప్పటికీ అక్కయ్య కొడుకు గురించే రాయడం జరిగిందండి, నా గురించి రాసుకోలేదు. అప్పుడు అమ్మ అన్న మాటలు కొన్ని గుర్తుకు రావడం జరిగినాయండి. ఏంటంటే నీవే నా పెళ్లి విషయం అండి, స్వామికి నేను రాశానండి అప్పుడు నా సొంత విషయాలు పెళ్లి విషయం రాశానండి. రాసి ఈ లెటర్ తీసుకుంటే పెళ్లి చేసుకుంటాను, లేకుంటే పెళ్లి చేసుకుని స్వామి అని అందులో రాసి మలిచి జేబులో పెట్టుకున్నానండి. పెట్టుకుని మళ్లీ సైక్లోన్ తాలూకు వచ్చిన తర్వాత లైన్లో కూర్చుండబెడితే ఒక 10 మంది బ్యాక్ సైడ్ కూర్చోవడం జరిగిందండి. అంటే నెవర్ అది జరగని విషయం, ఇక నా లెటర్ అంటూ తీసుకోవడాన్ని నేను ఆల్రెడీ దాన్ని ఫోల్డ్ చేసి జేబులో ప్యాక్ చేసి పెట్టేసుకున్నానండి. స్వామి రావడం జరుగుతుంది, ముందు నుండి ముందు వరుసలో అందరికి దర్శనమిస్తూ పోతుంటాడు కాబట్టి ఎట్లాగో మనం తీసుకోడని తలను కిందికేసుకుని స్వామి వంక ఒకసారి చూశానండి. తర్వాత నాలకేసుకుని చూస్తున్నానండి. అదే సమయానికి నా ముందు వచ్చి ఆ ముందున్న వాళ్ళ లీటర్లు కాదండి, ప్రత్యేకంగా నన్నే ఒక హెడ్ మాస్టర్ ఒక స్టూడెంట్ తప్పు చేసే ప్రత్యేకంగా వన్ బై పే చూస్తూ అరే లేచి సమాధానం చెప్పరా అనే విధంగా ఎట్లయితే స్కూల్ టీచర్లు ఎట్లా చూస్తాడు అదేవిధంగా ఆ సాయినాథుడు నా వైపు చూస్తున్నాడండి. అరే స్వామి నా వైపు చూస్తున్నాడు అని నేను అనుకున్న సమయానికి జేబులో రాసుకున్న ఉత్తరం గుర్తుకొచ్చిందండి. ఆ తీసి ఇవ్వడం స్వామికి ఇట్లా పట్టుకున్న లేదండి. ముందు వారు పక్కకు జరిగేసి స్వామి నా లెటర్ తీసుకోవడం జరిగిందండి.
అయితే మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టన్నమాట?
అవునండి. అదే సంవత్సరం ఇంటికి పోయి అమ్మకు నేను ఇంటికి పోయిన తాలూకు అమ్మకు జరిగిన విషయాలు చెప్పాను. చెప్పిన అదే అంటే అప్పుడు వచ్చిన సమయానికి నెక్స్ట్ మంతే మేము కొన్ని సంబంధాలు చూశామండి. చూసి ఆ సంవత్సరమే పెళ్లి జరిగిందండి నాది.
ఇప్పుడు మరి స్వామి యాక్టివిటీస్ లో ఏ విధంగా మీరు పాల్గొంటున్నారు? మీ ఊర్లో స్వామి యాక్టివిటీస్ ని కొనసాగిస్తున్నారు, దాన్ని చూసి మిగతా వారు మీ తోటి వారు ఎవరైనా మార్పు చెంది స్వామి దగ్గరికి రావడం జరిగిందా?
నేను ఇక్కడ రెండు అనుభవించానండి. ఒకటి తీపిని అనుభవిస్తున్నాను, అంతముందు చేదును అనుభవించానండి. ఈ రెండు నాలో ఉన్నాయి కాబట్టి అంతముందు చేదు అంటే మంచి ప్రవర్తన లేకుండా ఎలాగైతే తిరిగానో ఆ ప్రవర్తన గల వలన అందరినీ ఈ స్వామి వైపు తీసుకురావడం జరిగిందండి. వారు ప్రజెంట్ అనుకోని దిశలు, అంటే మామూలుగా వీడు మామూలుగా చెడిపోయి ఉన్నవాడు, వీడు అక్కరానివాడు, ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గల వ్యక్తిగా స్వామి తీర్చిదిద్దాడండి. చాలా మంది ఒకటి రెండైతేనేమి ఏళ్లతో లెక్కబెట్టని కాకుండా చాలా మంది, అది చెప్పనక్కర్లేదండి, వందల సంఖ్యలో ఆల్రెడీ తీసుకురావడం. నేను ఒకసారి ఫారెస్ట్ పోయి స్వామి తత్వం గురించి చెప్పానండి. వారికి వారు ఎక్కడ దామోదర్ అక్కడ జరిగేటి ఏంటి, మనం చేసేటి ఏంటి, మనం చేస్తున్న కార్యక్రమాలు పేద ప్రజలకు దగ్గర ఉంటూ ఇవన్నీ చేస్తాం కదా, వాళ్ళు చెప్పే విషయాలు వేరు, మనం దగ్గరుండి చేస్తున్నవి వేరు అని వారు చెప్పారండి. వారిని కూడా తీసుకురావడం జరిగిందండి. ఈరోజు జనజీవన స్రావంతిలో ఆనందంగా అంటే సాయి ఫోల్ కలిసేసి సాయి సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రజెంట్ పనిచేస్తూ మంచి జీవితాన్ని గడుపుతున్నాడండి.
పుట్టపర్తికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి సర్వీస్ చేస్తుంటారు?
పుట్టపర్తికి ఇక్కడికి ప్రశాంత నిలయానికి వచ్చిన వెంబడే ఇక్కడ కార్యక్రమాలు అక్కడ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు పేద ప్రజలకు అంటూ ఏవైతే చేశామో అంతకు వెయ్యి రెట్లుగా ఇక్కడ స్వామి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అయితేనేమి ఇక్కడ చాలా చాలా చేస్తూ ఉంటామండి. మెడికల్ క్యాంప్ అయితేనేమి, ఈ పేద ప్రజలకు బుక్స్, పేద విద్యార్థులకు బుక్స్ ఇవన్నీ కంప్లీట్ ఇవన్నీ పంచడం జరుగుతుందండి. మేము సత్సాయ ఆర్గనైజేషన్ నుండి కొన్ని విలేజ్లను కొన్ని అంటే ఒక ఏం లేని విలేజ్లను ఫస్ట్ కొంతమంది మేము తిరిగామండి. కరెంటు లేకుండానైతేమి, ఆ విలేజ్లో నల్లలు లేకుంటేనేమి, నల్లలు వచ్చిన గానీ నిరంతరము వాటర్ పాడైపోతూ ఉన్న విలేజ్లను కొన్నిటిని చూసామండి. ఎక్కడంటే భూపాల్పల్లికి ఒక 10-20 కిలోమీటర్లు పారేసు విలేజ్లు ఉన్నాయండి. అక్కడ కరెంటు లేకుండా అక్కడ దోమలతోని ఇవన్నీ కుడుతూ బొందగుంటలు ఇవన్నీ ఉన్నాయండి. రాంపూర్ అని భూపాల్పల్లికి చాలా దూరంగా ఉంటుందండి. ఆ విలేజ్కి సత్యసాయి ఆర్గనైజేషన్ నుండి ఒకసారి పోయి చూసిన వెంబడి ఆ విలేజ్లో ఏం లేదు కాబట్టి ఆ విలేజ్ని ఓకే చేశారండి. ఒక పది పదిహేను గ్రామాలను చూసేసి వాటిలో ఏ గ్రామం అయితే అశుభ్రతతోని చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్న విలేజ్ని కనుక్కొని ఆ విలేజ్ని డిక్లేర్ చేశారండి. దానికి మేము అంటే హన్మకొండకు ఆ విలేజ్కి దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. జిల్లా అధ్యక్షులు మరియు ఇక్కడున్న సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళంతా దామోదర్ ఈ విలేజ్ మార్నింగ్ మనం పోతున్నాము అని ఒకరోజు ముందే అందరం అనుకోవడం జరిగిందండి. అనుకున్న సమయానికి అనుకుని ఎవరింట్లకు వారు పోయాము. మార్నింగ్ లేచి చూసే సమయానికి వర్షం బివిచ్చంగా కొడుతుందండి ఉదయానికల్లా. అయినా నేను కొంతమంది నాతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళంతా చిన్న పెద్ద వాళ్ళందరినీ తీసుకుని ఆ విలేజ్కి పోయానండి. పోయి అక్కడికి పోయి అక్కడ మేము అక్కడి నుండి మాకు జిల్లా అధ్యక్షునికి వీళ్ళకు మీరు వస్తున్నారా అని కబురు పంపామండి, ఫోన్ చేశామండి. ఈ వర్షంలో మేము రాలేకపోతున్నాం దామోదర్, మీరే ఎక్కడుండి ఈ కార్యక్రమాలను చూసుకుని చేయండి, నిన్న మనం చెప్పుకున్న సమయం ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయని చెప్పారండి. దానికి ఓంకారంతో స్టార్ట్ చేశామండి మార్నింగ్. ఓంకారం చెప్పేసుకుని అక్కడున్న వారిని కొంతమంది తీసేసుకుని ఆ నల్లలు కంటిన్యూగా పోతూ బురదగుంటలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటికి ఒక బిరడలు తయారు చేసుకుని, అంటే అంతకుముందు మేము ఏవైతే వాటిలో ఉన్న మైనస్ గా ఉన్న విలేజ్ లో ఏవైతే ఉన్నాయో అవి రాసుకుని పోయామండి. పోయి ఏవైతే అవి రాసుకున్నాం కాబట్టి అవన్నీ తీసుకుపోవడం జరిగిందండి. ఏవి అక్కడ ఏమేమి కావాలో అవన్నీ ఎమ్మడి తీసుకుపోయామండి. మాతో పాటు అక్కడ ఉన్న గ్రామంలో కొంతమందిని తీసేసుకుని, కొంచెం యువకులను తీసేసుకుని మేము ఇక్కడి నుంచి 5-6 పోయామండి. అక్కడ 10 మందిని యూత్ను తయారు చేశామండి. ఈ 10-15 మందితో ఆ విలేజ్ ని మొత్తం కంప్లీట్ మధ్యాహ్నం కల్లా ఉన్న చెత్త అయితేనేమి బురదగుంటలో అక్కడ ఉన్న కాస్త మట్టి కుప్పలు తీసుకొచ్చి వాళ్ళే డబ్బలు ఇచ్చారండి. ఆ 10 మంది విలేజ్ పెద్దలంతా ఆ డబ్బలతోని ఆ మట్టి కుప్పలంతా నేర్పేసి వాటర్ వేస్ట్ వాటర్ పోతున్న దానికి ఆ బిరడలు ఆన్ ఆఫ్ లాగా పెట్టేసి అవన్నీ చేశామండి. నెక్స్ట్ అక్కడ కొన్ని చెట్లు గ్రామంలోకి పోవాలంటే వంగిపోవలసిన వ్యవహారం అండి, ఎందుకంటే చుట్టూ ఆ చిన్న కాలనీలో తుమ్మ చెట్లు ఇవన్నీ పేరుకుపోయి నీళ్లు తీసుకువస్తుంటే కూడా బిందులకు కుండలకు రాక్తూ అందులో వాటర్లో ఆ చెట్లలో ఉన్న పువ్వులైతే అవన్నీ పడుతూ ఉండే అట్లాంటి ఉన్న గ్రామం అండి అది. ఆ తుమ్మ చెట్లను అవన్నీ క్లీన్ చేసేసి అవన్నీ చేసి సాయంకాలం కల్లా ఆరతి ఇచ్చేసి మేమంతా రావడం జరిగిందండి.
సో మరి చాలా చక్కని విషయాలు చెప్పారు. మీ జీవితంలో ఏ విధంగా స్వామి ఒక మార్పును తీసుకొచ్చి సరైన దారిలో మిమ్మల్ని నడిపిస్తున్నారు. అయితే మీరు ప్రస్తుతం యువతకి వాళ్ల తల్లిదండ్రులకి ఇచ్చే సందేశం ఏదన్నా ఉన్నదా?
పిల్లలను చెడువారిని చూసి వారిలాగా మీరు తయారు కావద్దు అని పదే పదే అనకూడదండి. వారిలో మంచిని నేర్పాలి చిన్ననాటి నుండి. భగవంతుని గురించి చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే రాముని గురించి ఇట్లాంటి విషయాల గురించి చెప్పాలి. కానీ విలేజ్ లో ఎవరు ఒకరు తప్పు చేసే ఆ వ్యక్తి గురించే ప్రత్యేకంగా చెప్పడం వల్ల పిల్లలు ఇప్పుడు అయస్కాంతం ఒక ఇనుము ఏదైతే ఉందేమో ఆ ఇనుము దగ్గరికి 4 సార్లు అయస్కాంతాన్ని గీకితే ఈ ఇనుము కూడా అయస్కాంతం లాగా ఎట్లా మారుతుందో పిల్లల మీద కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రు ఆ పేరెంట్స్ అయి పక్కల వాళ్ళైనా తల్లిదండ్రులైనా ఎవరైతేనా గానీ పిల్లలను ప్రత్యేకంగా ఒకరి గురించి నిరంతరం వాళ్ళను ఇట్లాంటి అనకూడదండి, నువ్వు వారిలాగా తయారవుతావు అతనిలాగా తయారవుతున్నావు అని చెప్పకూడదండి. పేరెంట్స్ మంచి మార్గంలో చెప్పేస్తుంటే చాలా బాగుంటుందండి. మేము చేసిన కార్యక్రమాలు సత్య ఆర్గనైజేషన్ నుండి చాలా చాలా ఉన్నాయండి. భూపాలపల్లిలో 44 జంటలకు అంటే కుటుంబంలో పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు, అంటే కాస్త అన్నానికే కష్టం కదండి, తినదానికి అన్నానికి లేని వాళ్ళు పెళ్లిలు ఆర్భాటంగా పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉండవారిని వాళ్ళు నిర్ణయించుకొని, అంటే అమ్మాయి అబ్బాయి నిర్ణయించుకున్న జంటలను వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ను నిర్ణయించుకుని మా దగ్గరకు మేము సెలెక్ట్ చేశామండి. అట్లా 44 జంటలకు పుస్తులతో పాటు ఎట్లయితే మన ఇంట్లో మన చెల్లకైతే పసుపు కుంకులతో సహా బోళ్లు కావాల్సిన వారికి సంబంధించిన అన్ని ఏలైతే ఎట్లాగో మన సొంత ఇంట్లో మన చెల్లెకలైతేమి మన అక్కకైతేమి ఎట్లా పెట్టిస్తాము, సత్యసాయి ఆర్గనైజేషన్ నుండి పుత్తుల తాడు నుండి తో సహా వాళ్లకు వస్త్రాలు, అంటే పిల్లవానికి పట్టు వస్త్రాలు అమ్మాయికి మట్టెలు మంగళసూత్రాలతో సహా 44 జంటలకు పెళ్లి చేయడం జరిగిందండి. మళ్లీ అదేవిధంగా మళ్లీ ఒక 2 సంవత్సరాల తర్వాతనేమో మళ్లీ 25 జంటలకు ఇదే విధముగా పరకాల సమితిలో అట్లనే మంగళసూత్రాలు ఇచ్చేసి వాళ్లకు బోళ్లు కావలసిన చెప్పులతో సహా వారికి గ్రాండ్గా మేము ఊరేగింపుగా ఉన్న పరకాల ఎంఆర్ఓ గారిని అక్కడున్న లీడర్స్ అయితే పిలుచుకొని మన ఇంట్లో కూడా మన బంధువులు మన పెళ్లి మన ఇంట్లో పెళ్లి జరిగితే మన ఇంటికి కూడా అలాంటి బంధువులు రారేమో అనండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నుండి పిలుచుకొని వారందరినీ పెళ్లి చేసిన తర్వాత ఊరేగింపుగా పరకాల చావడి నుండి చాలా ఆనందంగా చాలా కళ్యాణాన్ని చాలా గ్రాండ్ గా చేశామండి. ప్రజెంట్ వాళ్ళు అంటే ఇప్పటికీ అంటే పెళ్లి అయ్యి 10 సంవత్సరాల పైన అవుతుందండి, వారి పిల్లలైతే ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ లో బాల వికాస్ పిల్లలుగా వచ్చేసి ఎంత చక్కగా బాల వికాస్ నేర్చుకుని స్వామి సత్యసాయి ఆర్గనైజేషన్ లో చాలా ఆనందంగా ఉన్నారండి. మేము సత్యసాయి ఆర్గనైజేషన్ లో చేసినవి చాలా ఉన్నాయండి. ప్రతిరోజు బస్టాండ్ లో మూటలు మోస్తూ మామూలు ఇడ్డు పిల్లోడండి, తనకంటూ ఒక వస్త్రంతోనే ఉండేవాడండి. ఎప్పటికీ టెంపుల్ కు వచ్చి అన్నం తిని పోతూ ఉండేవాడండి. అతనికి ఒక రిక్షకుని ఇచ్చామండి. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఎంత ఆనందంగా రోజుకు 100-150 రూపాయలు సంపాదించుకుంటూ ప్రతిరోజు స్వామి దర్శనానికి వస్తూ ఆ రిక్షను అక్కడ పెట్టి మొక్కిపోతూ ఉన్నాడండి. ఇంకా ఈ చలికాలం వచ్చిందంటే చూస్తాం బస్టాండ్ లో దాదాపు వణికిపోతూ ఉంటారు కదండి, చాలా అన్నానికి లేకుండా ఇట్లా అడుక్కుని వీళ్ళు ఉంటారు కదండి. వీళ్ళంతా దరిద్ర నారాయణులు, వీళ్ళందరికీ ప్రతి నెలలో అన్నం తీసుకుపోయి పెడతామండి. వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వారికి తోడుగాను 88 మందిని సెలెక్ట్ చేసుకుని విలేజ్లో అయితేనేమి బస్టాండ్లో అయితేనేమి చూస్తే కనీసం ఒక్క చెద్ద కప్పుకోవడానికి సంచి కూడా లేని వారు మనకు ఎదురైతూ ఉంటారండి. వారందరికీ మేము సాయరామని చెప్పేసి ఆ దుప్పట్లు పంచడం జరుగుతుందండి.
ప్రతి వ్యక్తిలో ప్రతి జీవిలో ప్రేమ ఉందని దానిని మంచితో పెంపొందించితే తప్పక మానవజాతి బంగారు బాటలో సాయి బాటలో ప్రేమ బాటలో ప్రయాణం సాగిస్తుందని శ్రీ దామోదర్ రెడ్డి గారి జీవితం ద్వారా మనం ఈనాడు తెలుసుకున్నాం. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం భజన క్లాస్ రూమ్ ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. సాయిరామ్.